ఇంట్లో మన పక్కన ఉన్నవాడిని మనం పక్కన చూడం. బోలెడు రకాలైన విసుగులు, కోపాలు, తాపాలు వచ్చేస్తూ ఉంటాయి. మొగుడు పెళ్ళాలే ఒకళ్ళ మీద ఒకళ్ళు అసహనం ప్రదర్శించుకోగలిగింది. సమస్త ప్రాణుల్ని వీడు నాలాంటి వాడే, వీడిని బాధ పెట్టకూడదు, వీడిని ఏడిపించకూడదు అని అనుకోవడం మనకి సాధ్యమా? సాధన వల్ల సాధ్యమే. అలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే కూడా యోగులే. ఆ రకంగా మీలో కొంతమంది యోగులు, యోగినులు అవచ్చు. అటువంటి వారికి హరి ప్రసన్నుడవుతాడు. అందుకే ఇక్కడ ఏం చెప్పాడంటే, పురుషాణం తథా స్త్రీణాం, ఇటు పురుషులకి స్త్రీలకి ఏ భేదంలా, ఇద్దరూ కానీ మూడో జాతి వారికి కూడా, నపుంసకులకు కూడా హరి ప్రసన్నుడే అవుతాడు. ఆయనకి పక్షపాతం లేదు, నో పార్షియాలిటీ. ఏమన్నా దిక్కుమాల రాజకీయ పార్టీలేటి విష్ణుమూర్తికి పక్షపాతం ఉండడానికి. సర్వే దేవాః సపితరో బ్రహ్మాద్యాశ్చండమధ్యగాః విష్ణోః సకాశాత్వపన్నాయితీయం వైదికీ శృతిః. ఇటు పితృదేవతలు, సరే దేవతలు, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు, ఇంకా ఈ బ్రహ్మాండాలలో ఉన్న అనేక అనేక ప్రాణులు అందరూ విష్ణు వల్ల పుట్టారు. సర్వే విష్ణోః అజాయత, విష్ణుమూర్తి అందరినీ కూడా పుట్టించెను. ఇది వేదం చెబుతున్న మాట. అందుకే అందరికీ మూలస్వరూపుడు విష్ణు. అగ్ని, అశ్విని దేవతలు, గౌరీ, స్కందుడు, గణపతి, ప్రజాపతులు, ఇటువంటి వాళ్ళు, కుబేరుడు, ఆదిత్యులు, వసువులు, సిద్ధులు, సాధ్యులు, పన్నగులు, కిన్నరులు, కింపురుషులు, లోకపాలకులు, యముడు, రుద్రుడు, చంద్రుడు, పితృదేవతలు, దేవగణాలు అందరూ జగన్నాయకుడైన జనార్దనుడు మహావిష్ణువు నుంచి పుట్టారు. వీళ్ళంతా హిరణ్య గర్భుని దేహం నుంచి పుట్టి పుట్టగానే అందరికీ అహంకారం వచ్చింది. వచ్చి నేనే యోగ్యుణ్ణి, నేనే గొప్ప అని అనుకున్నారు. అప్పుడు దెబ్బతో మోక్షం వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోయింది. అందరినీ సమానంగా చూసుకుంటే యోగీశ్వరుడు మోక్షం ఇస్తాడంటే వాళ్ళ సమర్థం నుంచి దూరం అయిపోయారు. ఎవడికి వాడే ఏ నన్నే పూజించండి అనడం మొదలెట్టారు. ఒకరోజున ఒక విరాట్ స్వరూపంలో వీళ్ళంతా ఒక శరీరంలో ఉన్నారు. అది విరాట్ శరీరం. ఆ విరాట్ శరీరం అంటే పెద్ద శరీరం అన్నాడు, మూల శరీరం. అప్పటికింకా ఈ మానవాదులు లేరు. ఆ విరాట్ శరీరంలో ఒక్కొక్క చోట వీళ్ళు ఉన్నారు. ఓ చోట అగ్ని ఉన్నాడు, ఓ చోట ఏమో వాయువు ఉన్నాడు, ఓ చోట సూర్యుడు ఉన్నాడు, ఓ చోట చంద్రుడు ఉన్నాడు, ఇలా అందరూ ఉన్నారు. అందులోంచి అగ్నికి కోపం వచ్చింది. ముందుగా లేచాడు. ఏమిటి మీలో మీరు నేను గొప్ప అంటే నేను గొప్ప అంటారు? నేను గొప్ప అండి. అసలు నేను ఉన్నాను కాబట్టి ఈ కడుపులో తిన్నదాన్ని జీర్ణం చేస్తున్నాను, లోకాలు తగలబెట్టగలుగుతున్నాను. అసలు నేనంటూ ఉంటేనే మనిషి బతుకుతాడు, ఏ జీవినా. ఇదిగో ఈ దివ్య శరీరంలో నేనున్నాను కాబట్టి బతుకుతున్నాను, నేను లేకపోతే ఇది పోతుంది అన్నట్టు. ఆ నువ్వు లేకపోతే పోతుందా, వెళ్ళిపో చూద్దాం అన్నయ్యకి తక్కినవి. దాంతో అగ్నిదేవుడు కోపం వచ్చింది, ఆ శరీరంలోంచి బయటకు వచ్చేసాడు. చూడండి అది, ఆయన బయటకు వచ్చిన శరీరం చక్కగా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అగ్నిదేవుడు గుండెలు బాధేసుకున్నాడు. నేను లేకపోతే చచ్చిపోతుంది అనుకున్నాను ఈ శరీరం, కానీ చావలా అని. అప్పుడు లేచి ప్రాణం అపానం అనే స్వరూపాలతో మన శరీరంలో ఉండేవాళ్ళు ఉన్నారు. ఇద్దరు కవలలు, అశ్విని దేవతలు అంటారు. చూసావా అగ్ని, ఏంది నీ శక్తి? మేముంటేనే ఈ శరీరం నిలబడుతుంది, మేము బయటకు వస్తే ఈ శరీరం డామ్ అంటుంది, చూసుకో అని వాళ్ళు బయటకు వచ్చారట. అశ్విని దేవతలు బయటకు వచ్చిన ఆ శరీరం హాయిగా మళ్ళీ చక్కగా ఉంది, చక్క బోడిగుండు చేయించుకున్నాక మళ్ళీ. అప్పుడు అందులో వాగ్రూపిణి అయిన గౌరీ అని పిలువబడే ఒకనొక శక్తి లేచింది. అసలు ప్రాధాన్యం నాది అని ఆవిడ బయటకు వచ్చింది. ఆ మాయాశక్తి బయటకు వచ్చిన శరీరం అలాగే ఉంది. తతో గణపతి ఆకాశాఖ్యోబ్రవీత్ తదా నమయా రహితం కించిత్ శరీరం స్థాయి దూరతక. ఆకాశం అనే పేరుతో ఉండే ఒకనొక గణపతి ఇలా అన్నాడు, నేను లేకపోతే ఈ శరీరం రవ్వంత కూడా ఉండదు. ఈ శరీరం నిలబడాలంటే అదంతా నాది శక్తి. అలా అన్నాడు, బయటకు వచ్చాడు. అబ్బే, ఆకాశతత్వం గణపతి లేకపోయినా శరీరం మళ్ళీ యథాప్రకారంగా ఉంది. ధాతువులకి కోపం వచ్చింది. లోపల సప్త ధాతువులు ఉంటాయి కదా, బస, మజ్జ, త్వక్కు, అస్థి, ఇవి మొత్తం ఉన్నాయి ఏడు ధాతువులు. ఈ సప్త ధాతువులు నేను లేకపోతే ఈ శరీరం ఉండదు, చూసుకోండి, మీకంటే నేనే గొప్ప అని అవి బయటకు వచ్చేయట. అయినా ఆ లోపల పురుషుడు ఉన్నాడు, అసలు విరాట్ పురుషుడు. అందువల్ల శరీరం హాయిగా ఉంది. అహంకారం అనే పేరుతో ఉన్న కుమారస్వామి చూశాడు ఇది. అహంకారం లేకపోతే శరీరం లేదో అన్నాడు. అయితే నువ్వు కూడా బయటికి తప్పుకో అన్నారు తక్కిన వాళ్ళు. ఆయన తప్పుకున్నాడు, శరీరం మళ్ళీ మామూలుగానే ఉంది. పెసరట్టు ఉప్మా తింటూ శుక్రవారం పూట. ఆ తర్వాత ఆదిత్యుడు అని ప్రసిద్ధికెక్కిన సూర్యుడికి కోపం వచ్చింది. మీరంతా ఎంతమంది తప్పుకున్నా ఈ శరీరం బతుకుతుంది, ఎందుకంటే లోపల నేనున్నాను. ఐఆమ్ ది గ్రేటెస్ట్ పర్సన్, నేను ఆదిత్యుణ్ణి, లేకపోతే ఈ శరీరం క్షణం కూడా నిలబడదు అన్నాడు. చూద్దాం అదేదో, నువ్వు కూడా బయటికి రా అన్నాడు. ఇంకేముంది, ఆయన బయటకు వచ్చాడు. శరీరం మళ్ళీ మామూలుగానే ఉంది. అబ్బా, మాతృగణము అని పేరు కలిగిన కామం అందులోంచి బయటకు వచ్చింది. అసలు నేను, నన్ను కామం అంటారు, కామం లేకపోతే ఈ శరీరం ఉండదు, కాబట్టి నేను తప్పుకుంటే ఈ శరీరం పోతుంది. ఓహో, కామమా, తప్పుకో అనగానే కామం తప్పుకుంది. తప్పుకుంది కామం, అయినా శరీరం క్షేమం. దాంతో ఆవిడ ఏడ్చింది. ఈ పట్టు మహామాయ లేచింది. తోమాయాబ్రవీత్ కోపాత్స చ దుర్గా ప్రకీర్తిత. దుర్గాని పేరు కలిగిన మహామాయ లేచి, నేను మాయని, నేను లేకపోతే ఈ శరీరం ఉండదు, అస్సలు మాయ వల్లే నడుస్తుంది శరీరం అని ఆ మాయ అందులోంచి తప్పుకుంది. అబ్బే, శరీరం మామూలుగానే ఉంది. ఆ తర్వాత లోపల నాలుగు దిక్కులు ఉన్నాయి, అవి పైకి లేచాయి. అవి లేకపోయినా శరీరం శరీరం కిందే ఉంది. అప్పుడు ఆఖరిని వాయుదేవుడు అన్నాడు, నేను లేకపోతే వీళ్ళు ఉండరు, ఎంత గాలి మనుషుల్లో, గాలి రాజకీయ నాయకులు చేసే ఉపన్యాసాలంతా గాలి, వాళ్ళు ఇచ్చే మాటలు గాలి, అన్నీ గాలి అన్నారు. అని గాలి గారు బయటకు వచ్చారు, వాయుదేవుడు. వాయుదేవుడు బయటకు వచ్చినా హాయిగా శరీరం అలాగే ఉంది. అప్పుడు మనస్సు లేచింది. మనస్సు లేకపోతే శరీరం లేదని బయటకు వచ్చింది, అయినా అక్కడే ఉంది. అప్పుడు ధర్మదేవత లేచింది. ధర్ముడు లేచి, నేనే పరిపాలిస్తున్నాను, నేను లేకపోతే ఇది బతకదా అని ధర్ముడు బయటకు లేచాడు. అయినా శరీరం చెడిపోలేదు. అవ్యక్తం మహత్తు అనే పేర్లున్న మహాభూతం మహాదేవుడు లేచి, నేను లేకపోతే శరీరం లేదన్నాడు. ఆయన బయటకు వచ్చాడు, కానీ శరీరం పాడవల. అప్పుడు ఏం పర్వాలేదులేండి, పడితే ఎవరిని ఎత్తుమీదో ఒకళ్ళ ఎత్తుమీదో కొడుతుంది. అది చూసి తన్మాత్రలు అని పేరు పొందినటువంటి పితృదేవతలు, మేము వదిలిపోతే ఈ దేహం నాశనం అయిపోతుంది అని పితృదేవతలు ఆ దేహాన్ని విడిచిపెట్టేశారట. అంటే ఎవరు తన్మాత్రలు అంటే, శబ్ద రూప రస స్పర్శ గంధాలు అంటారు వాటి. అగ్ని, ప్రాణం, అపానం, ఆకాశం, ధాతువులు, అహంకారం, సూర్యుడు, కామం, మాయ, దిక్కులు, వాయువు, ఈ మనస్సు, ధర్మం, శంభువు, తన్మాత్రలు, అన్ని వదిలేసే వరసగా ఇప్పుడు పైన చెప్పినవన్నీ ఈ దేహాన్ని. అదేంటో, కానీ దేహం అలాగే ఉంది ఆ విరాట్ పురుషుడికి. ఎందుకని అంటే ఆ దేహాన్ని చంద్రమాహ అని పేరు కలిగిన జనార్దనుడు, వాసుదేవుడు ఉన్నాడు లోపల. ఆ పురుషుడు అంటారు అతన్ని. పురుషుడున్నంత వరకు లోపల ఈ శరీరం చెక్కు చెదరదు, డీడీ చెదరదు అదనమాట. అప్పుడు మహాపురుషుడు ఆ లోపల ఉన్నంత వరకు ఈ శరీరం ఇలాగే ఉంటుందని వీళ్ళకి అర్థమయ్యింది. మహాపురుషుడు అన్నట్ట, నేను పురుషుణ్ణి, నేను తప్పుకుంటే ఈ శరీరం చూడండి అని తప్పుకున్నాడు, శరీరం చచ్చిపోయింది. అలా మళ్ళీ ఆయన ప్రవేశించాడు, వీళ్ళెవరూ లేకపోయినా శరీరం దగదగలాడింది. అంటే ఈ శరీరం నిలబడడానికి మూల ఎన్ని ఇవన్నీ కాదు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే శరీరంలో ఈ ధాతువులు ఈ గందరగోళం ఇవన్నీ ఉంటేనే మనం ఉంటామని. ఇవేమీ లేకపోయినా ఆ మహాపురుషుడు విరాట్ పురుషుడు మనలో ఆయనే పరమాత్మ. ఈ ఆత్మ అనే రూపంతో ఉంటే అన్నీ నిలబడతాయి. గుండె ఆగిపోయిన వాడు కూడా బతుకుతున్నాడు ఒక్కోసారి చూడండి, ఎందుకంటే వాడు ఉన్నాడు లోపల, అందుకే గుండె మళ్ళీ పనిచేస్తుంది. కాళ్ళు చేతులు నరికేసిన ఆయనకి తలకాయ తీసేసినా కూడా మళ్ళీ తలకాయ అతుక్కుంటుంది ఒక్కొక్కడికి. కారణం ఏమిటంటే అదే, ఈ మధ్యన అమెరికాలో ఒకటి తలకాయ నరికేస్తే 6 గంటలు కష్టపడి కుడితే వాడు బతికెట్టు మళ్ళీ తలకాయ నరికాయ ఎవడన్నా బతకడం చూసారా మీరు? అంటే లోపల విరాట్ పురుషుడు ఉన్నాడు. ఇంకా ఆ పురుషుడు ఉన్నంత వరకు వాడిని ఎవరూ చంపలేరు. అప్పుడు తక్కిన దేవతలందరూ కంగారు పడిపోయి తమేవం తుష్టు సర్వాస్తం దేవం పరమేశ్వరం సస్థానమీయుషు సర్వాస్తదా నృపతి సత్తమ త్వమగ్నిస్త్వం తథా ప్రాణస్త్వమపాన సరస్వతి త్వమాకాశం ధనాధ్యత్తస్త్వం శరీరస్య ధాతవః అహంకారో భవో దేవత్వమాదిత్యోష్టకో గణః త్వం మాయా పృథివీ దుర్గా త్వం దిశస్త్వం మరుత్పతిః త్వం విష్ణుస్త్వం తథా ధర్మస్త్వం జిష్ణుస్త్వం పరాజితః అక్షరార్థ స్వరూపేణ పరమేశ్వర సంజితః. అప్పుడు ఆ క్షేత్ర దేవతలంతా తిరిగి ఆ దేవుడి దగ్గరికి వచ్చేశారు. ఎందుకు వచ్చారు తెలుసా? ఈ శరీరంలో తప్పుకున్నారు, లోపలికి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు మనం ఆత్మహత్య చేసుకోగలం కానీ మళ్ళీ బతకగలమా? బతకలేము. ఒక్క పురుషుడు తప్ప తక్కిన వాళ్ళు అందులోంచి బయటికి వెళ్తే లోపలికి రాలేరు. అందుకని వాళ్ళు ఏం చేశారు, అడిలిపోయి పురుష పురుషోత్తమ వాసుదేవ సనాతన మేము పొరపాటు చేశాం, మేమే గొప్పవాళ్ళం అనుకుని ఈ శరీరం నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తప్పుకున్నాం, మేము తప్పుకున్నాం, ముప్పు లేకుండా పోయింది, శరీరానికి ఒప్పుకున్నాం, అన్నిటికీ మూలం నీవని మా తప్పు ఒప్పుకుంటున్నాం ప్రభు అంటే ఇప్పుడు మాకు అర్థమైంది. అగ్ని లేకపోతే అగ్ని రూపం నువ్వే ధరించి లోపల ఆహారం జీర్ణం చేస్తున్నావు, నీవే అగ్నివి. ప్రాణం లేకపోతే ప్రాణం నువ్వు అవుతున్నావు, అపానం లేకపోతే నువ్వే అపానం అవుతున్నావు, సరస్వతి లేకపోతే సరస్వతి అవుతున్నావు, ఆకాశం లేకపోతే ఆ శబ్దగుణకం గణపతి నువ్వు అవుతున్నావు, వాయువు లేకపోతే వాయువు అవుతున్నావు, శరీరంలో ఉన్న ధాతువులు అహంకారం ఆదిత్యుడు మాతృగణం మాయా దుర్గా దిక్కులు దేవత ప్రభువు మనస్సు ధర్మం జిజ్ఞాస జిష్ణువు ఈ సమస్తము నీవే అవుతున్నావు. అక్షర శబ్దానికి అర్థమైన స్వరూపంతో ఉన్న పరమేశ్వరుడు నువ్వు. నువ్వొక్కడివి లేకపోతే ఇవన్నీ వ్యర్థం, నువ్వక్కడ ఉంటే ఇవి లేకపోయినా పర్వాలేదు, మేము వదిలిపోయినా ఈ శరీరం నిలబడి ఉంది. అంటే ఈ దేహాన్ని నువ్వే రక్షిస్తున్నావు. రక్షకులు లేని వారల రక్షించదనను చుచక్రి రాజయ్యుండం, అది అసలు మూలం. రక్షకులు లేని వారల రక్షించదనను చుచక్రి రాజయ్యుండం రక్షింపు మనుచు ఒక నరు అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకు. దిక్కు లేని వాళ్ళని రక్షించడానికి నేనున్నాను దిక్కుగా అని చక్రివి నీవు రాజయ్యి ఉండగా నిన్ను కోరక రక్షించమని తనను తాను కూడా రక్షించుకోవడానికి సామర్థ్యం లేని పనికి మాలిన వాడిని సామాన్యుడిని ఆత్మజ్ఞుడు జ్ఞాని కోరతట్టండి, కోరడం. ప్రజాపతి మాకు అర్థమయ్యింది, నువ్వే మమ్మల్ని సృష్టించావు, మేము లేకపోయినా నువ్వు నడుపుతావు, మేము ఉంటే ఆ పని మాకు అప్పగిస్తావు అంతే. మంచి సమర్థుడు ఉన్నాడు, అన్ని పనులు చేసుకోగలడు వాడు. వాడికి అనేకమైన హస్తాలు ఉన్నాయి, అనేక నేత్రాలు ఉన్నాయి, ఏ పని చేసుకోవడానికైనా కావలసిన అవయవాలు ఉన్నాయి. అటువంటి వాడు పక్క వాళ్ళు లేకపోతే ఆ పనులు తానే చేసుకుంటాడు, ఉంటే వాడికి ఇస్తాడు. కానీ మనం మన ఇంట్లో పని మనిషి రాకపోతే చీపురుతో ఇల్లు తుడుచుకోవట్లా, వంట ఒక పూట రాకపోతే అన్నం వండుకోవట్లా, తినడానికి ఎవడు లేకపోతే మనం తినాలా, తినడానికి ఎవడు లేకపోతే మనమే తింటాలండి, అది మాత్రం మనమే తింటాం అంచేత. కాబట్టి నువ్వు మా ఉద్యోగాలు మాకు ఇస్తున్నావు, కానీ లేకపోయినా నీ పనులు అన్ని పనులు నువ్వు చెయ్యగలవు. ఎవరో ఎందుకు నేనున్నా, కారు డ్రైవింగ్ నేను చేసుకుంటా, ఎవరన్నా ఉపయోగపడే సమయానికి వస్తే వాళ్ళు చేస్తారు, లేకపోతే నా పని అవుతుందా, నేనే చేసుకుంటాను తప్పదు మరి. అలాగా ప్రభు మమ్మల్ని సృష్టించావు, అన్ని పనులు చేయగలుగుతున్నావు, మేము లేకపోయినా నీకు పని అవుతుంది, కానీ నువ్వు లేకపోతే మాకు పని అవదు, మా పోస్టులు మాకు తిరిగి ఇచ్చి మళ్ళీ శరీరంలో మేము ఉండేలా అనుగ్రహించు బాబో ఐ ప్లీజ్ అన్నా. ఆ ప్రభు సంతోషించి ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నీలగా ఉత్పాదన చేశా, ఏదో సరదా కోసం ఆట కోసం మిమ్మల్ని సృష్టించాను నేను, ఆ ఆటలో మీరంతా పావులు. నీల నేల చదరంగముగా జీవులన్నీ పావులుగా ఆడుకునే నీ ఆట తూడ తూడ చిత్రమౌను. మన వాళ్ళు తత్వాలు పాడేవారు పూర్వం. బావాజీ అని, హతీరాం బావాజీ అని, ఆయన విష్ణుమూర్తితో వెంకటేశ్వరుడితో పేకాటాడాడు, జోదం ఆడాడు ఆ రోజుల్లో జోదం. ఆయన అంటాడనమాట ఈ తత్వం ఎంత బాగుంటుందో అండి, నేలంతా లీలగా ఒక చదరంగం బల్ల చేసావు, ఈ జీవులన్నీ పావులు, చెక్ అంటే అక్కడ ఉన్నవాడు వెళ్ళిపోతాడు, అక్కడ ఉన్నవాడు సుధాకరో రత్నాకరో పద్మాకరో ఎవడు లేవచ్చిపోవాలో వాడు లేచిపోతాడు. ఆయనకి ఏముందండి పావులన్నీ, ఆ ఈ జీవులతో ఆడుకునే నీ ఆట చూస్తూ ఉంటే చిత్రం అంటాడు. వేగరారా ప్రభో వేగరారా. అందుకని ఆయన ఏమన్నాడు, ఉవాచ చైతాన్ క్రీడార్థం భవంతోత్పాదితామయ, మిమ్మల్ని లీల కోసం ఆడుకోవడానికి అలా సృష్టించాను, కార్యం పూర్తయ్యాక నాకు మీతో పనిలా, అయినా మీ అందరికీ బతిమాలుతున్నారు కనుక మళ్ళీ ఇస్తున్నాను. ఇక మీదట 2 రూపాలతో ఉంటారు. అగ్ని జీవులలోనూ ఉంటాడు, విడిగా కూడా తేజస్సు రూపంలో ఉంటాడు. సూర్యుడు పైన ఉంటాడు, ఈ లోపల ఉంటాడు. ఈ ప్రాణాపానాలు ఇవన్నీ కూడా సూక్ష్మ స్థూల దేహాలతో ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి 2 నామాలు 2 రూపాలు ఉంటాయి. ఆకారం, ఈ భూతంలో ఉన్న ఆకారం పోయాక, ఈ శరీరం పోయాక ఇందులో ఉన్నది మళ్ళీ ఆ ఒరిజినల్లో కలిపోతారు. ఇందులో అగ్ని ఉంది కదా, మనిషి సావుగానే ఈ అగ్ని అసలు అగ్నిలో కలిసిపోతుంది. ప్రళయకాలంలో ఇవన్నీ మళ్ళీ నాలో కలిసిపోండి. మీకు దేహం ఇవ్వను, ప్రత్యేక దేహం. మీరు కావలసినప్పుడు రూపం ధరించి తక్కిన వేళల్లో రూపం లేకుండా ఉంటారు. అగ్ని పెర్మనెంట్గా రూపంతో ఉండదు, అందుకే జలం పెర్మనెంట్గా ఒక రూపంతో ఉండదు. శాశ్వతమైన ఆకారంతో ఉండకూడదు ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా. అందుకని మీ మూర్తులకి పేరు పెట్టి మీకు వరాలు ఇస్తున్నాను. ఈ అగ్నికి వైశ్యానరుడని పేరు, ఈ అశ్వినీ దేవతలకి ప్రాణాపానాలని పేరు పెడుతున్నా, గౌరికి హైమవతి అని పేరు పెడుతున్నా, పృథివీ మొదలైన 5 భూతాలకి వినాయకుడు నాయకుడు అవుతాడు. శరీరంలో ఉన్న ధాతువులు, అనేక భూతాలు, అహంకారం, వీటన్నిటికీ స్కందుడు అని పేరు పెడుతున్నా. అంటే స్కందుడు, స్కంద పంచమి అంటే ఏమిటనమాట, ఇప్పుడు అహంకారము, ఈ శరీరంలో ఉన్న 7 ధాతువులు, అనేక భూతాలు, అతన్నే కార్తికేయుడు అంటారు. ఇంకా భానుడు సూర్యుడు ఆదిత్య రూపుడు, అతనికి మూర్తం అమూర్తం ఈ 2 కళ్ళు. ఇంకా కామాదుల సముదాయం మాతృగణం, కామం క్రోధం వీటన్నిటికీ మాతృగణం అని పేరట. చేత కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలంటే దానికి అసలు పేరు మాతృదేవతలు. ఇంకా శరీరం మాయ అనే పేరు కలిగి పుడుతోంది, ఆవరిస్తోంది, ఆ మాయకి దుర్గా అని పేరు పెడతాం. ఈమె దగ్గర నుంచి 10 దిక్కులు పుడతాయి, ఆ 10 దిక్కులు వరుణుడి కంజకలుగా పుడతారు. వరుసగా దశ దిశలు, తూర్పు పడమర మొదలైన 4 దిక్కులు, మళ్ళీ ఆగ్నేయం మొదలైన విదిక్కులు, భూమి ఆకాశం. ఈ భూమి ఆకాశాలతో ఉన్న ఈ దశ దిశలు కూడా వరుణ కంజకలు, మాయ నుంచి పుట్టాయి. ఇంకా వాయువు కుబేరుడిగా పుడతాడు. మనస్సునికి విష్ణువు అనే నామం కూడా ఉంటుంది. ధర్మదేవతని యముడని కూడా అంటారు. మహత్తత్వం మహాదేవుడు అని పిలువబడుతుంది. ఇంకా ఇంద్రియ విషయములు ఉన్నాయే, అంటే ఈ లోపల ఉన్న శబ్దరూప రసస్పర్శ గంధాలు, ఈ ముక్కు చెవులు కళ్ళు నాలుక చర్మం, ఇవి పితృదేవతలకు నిలయం. ఇంకా చంద్రుడు మనస్సు, అందుకే చంద్రమా మనసో జాతస్స అని అన్నా. ఇంకా 7వ స్థానం ఉన్నదే 7వ స్థానం, దానికి జ్యోతిషసంజ్ఞ అది పేరు. ఇక నారాయణ స్వరూపుడైన వేదాంత పురుషుడు ఉన్నాడే, ఆ మహాపురుషుడు నాలో ఉంటాడు అని చెప్పి వారికి స్థానాలు ఇచ్చి ఆ దేవుడు అదృశ్యమయ్యాడు. వేదముల చేత తెలియదగిన ఆ విష్ణువు యొక్క ప్రభావం ఇంత గొప్పది మహారాజా, మోక్షం పొందడానికి ఆ వాసుదేవుడిని ఆశ్రయించు అని అడవిలో వేటకెళ్ళిన ప్రజాపాలుడికి ఇదంతా ఎవరు చెప్పారు, మహాతపుడు అనే ఋషి చెప్పాడు. ఇంకా చక్కని అద్భుతమైన కథలు ఉన్నాయి, వాటితో మళ్ళీ రేపు మనం కలుసుకుందాం. వరాహ పురాణంలో ఉన్న ప్రజాపాల మహారాజు గారి చరిత్ర చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రజాపాలుడు ఒక విచిత్ర ప్రశ్న వేశాడు. భగవం పార్థ్య విషయా కథం మూర్తి ఉపాగత నాగా బభూవు కుటిల ఏతదాఖ్యాతు అర్హతి. నాగులు రకరకాల జాతులుగా ఉన్నారు. పాములు చూస్తూ ఉంటే కొన్నేమో తెల్ల త్రాసులు, కొన్ని నల్ల త్రాసులు, కొన్ని గోధుమ వర్ణంలో ఉన్నాయి. వీటిల్లో కొన్ని దేవసర్పాలు ఉంటున్నాం, కొన్ని క్రూరత్వంతో ఉంటూ ఉంటాయి. అన్నిటికీ మించే వంకరగా ప్రయాణం చేస్తాయి. అందుకే వాటికి భుజగములు కుటిల ప్రవర్తన కలిగినవి అని పేరు. ఈ పాములకి ఈ భుజంగత్వం ఎందుకు వచ్చింది, కుటిలత్వం ఎందుకు వచ్చింది? నాగదోషాలు అని కొన్ని ఉంటే ఈ నాగదోషం నుంచి విముక్తి పొందడానికి ఏం చెయ్యాలి? నా మీద దయతో ఈ కథంతా సవివరంగా చెప్పమనగానే అప్పుడు ఆ మహాతపుడు రాజుగారిని శ్రోతగా చేసుకుని మనందరికీ చెబుతున్నాడు. సృజత బ్రహ్మణాం సృష్టిం మరీచి సూతి కారణం ప్రథమం అనసాధ్యాతస్తస్య పుత్రస్తు కశ్యపః. పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యాలి అని సంకల్పించి తనకి సహాయం కోసం కొంతమంది ప్రజాపతుల్ని సృష్టించాడు. ఈ విషయం మనం ఈవారిలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ ప్రజాపతుల్లో ఒక ఆయన పేరు మరీచి. ఈ మరీచి కొడుకే కశ్యప ప్రజాపతి. వాళ్ళందరూ కూడా కశ్యప ప్రజాపతి రుణం తీర్చుకోవడానికి ఆయన్ని రోజు ఒకసారైనా తలుచుకోవాలి. అనేక జాతులు కశ్యపుడి వల్లే వచ్చాయి. ఆ కశ్యప ప్రజాపతికి దక్షుడి కుమార్తెలు 14 మంది భార్యలు. అందులో కద్రు అని పేరు కలిగినావిడ సుందరీమణి, సుచిస్మిత అన్నారు. అంటే నవ్వితే కల్మషం లేకుండా నవ్వేదట. మొదట్లో అలా ఉండేదిలేండి. క్రమక్రమంగా నవ్వులో కూడా ఒక రకమైన కుళ్ళు, కుతంత్రలు, కుత్రలు మధ్యలో వచ్చాయి. ఏ వ్యక్తి సర్వకాల సర్వస్థలు ఒక రకంగా ఉండలేడు. ఒకవేళ ఏదైనా చిన్న చిత్తగా దోషం చేసిన దోషము శాశ్వతం కాబోదు. దోషమే ప్రతి వ్యక్తిలో శాశ్వతంగా ఉంటే ఇంకప్పుడు ఎవరికి విముక్తి ఉండదు. ఏదో చిన్న బలహీనతతో అహల్య దోషం చేసింది, శాప విముక్తి ఉంది ఆవిడకు కూడా. అహల్యకి శాప విముక్తి ఉంది, ఎవరికైనా శాప విముక్తి ఉంటుంది. ఒక వ్యక్తి చేసిన దోషానికి విముక్తి లేకపోతే ఈ సృష్టిలో ఉన్న మీరందరూ శాశ్వతంగా పతనం అయిపోవలసింది. ఎందుకు ఎవరిని ఉద్ధరించలేము. ఎందుకని? దోషం లేకుండా ఉండడు. దోష ప్రకరణం వెందితే కాళిదాసాదులు ఆగరన్నారు. కాబట్టి ఎంతటి పాపానికైనా, అత్యంత భయంకర పాపానికైనా ఎప్పుడొకప్పుడు విముక్తి ఉంటుంది. ఆ పాపం బలహీన క్షణంలో చేస్తారు. అందుకని ఋషులు వేద పరంపరలో ప్రతి వ్యక్తికి పాప విముక్తి పొందడానికి ఏదో ఒక సూచన చేశారు. నిజానికి కద్రువ చాలా ఉత్తమురాలు, సుచిస్మిత, సుందరి. కశ్యపుడికి ఆవిడికి చాలామంది సంతానం పుట్టారు. వాళ్ళంతా మహాబలాన్, మంచి బలవంతులైన కొడుకులు అన్నమాట. వాళ్ళ బలంతో భూమండలం మొత్తం గదగదలాడించగలిగినటువంటి వాళ్ళు పుట్టారు. అనంతం వాసుకించైవ కంబలం చ మహాబలం కర్కోటకంచ రాజేంద్ర పద్మం చాంజం సరీసృపం మహాపద్మం తథా శంఖం కులికం చ అపరాజితం ఏసే కశ్యపదాయాదాక ప్రధానాక పరికీర్తితాక. అనంతుడు మొదటివాడు, అంటే ఆదిశేషుడు. కద్రువకి కశ్యపుడికి పుట్టిన పెద్ద కొడుకు పేరు ఆదిశేషుడు అనమాట. ఆయనే అనంతుడు అని కూడా అంటూ ఉంటాం. ఈయన కుండలిని శక్తి, విష్ణు స్వరూపుడు. విష్ణుమూర్తికి ఉన్న 4 రూపాలలో వ్యూహ చతుష్టయము అనే ఒక చతుష్టయం ఉన్నది. చతుష్టయం అంటే 4 సముదాయం. విష్ణుమూర్తి 4 రూపాలు ధరించి సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉంటాడు, అవతారం ఎత్తుతూ ఉంటాడు, మనందరికీ మోక్షం ఇస్తూ ఉంటాడు. అందులో అనంతుడు, ప్రద్యుమ్నుడు, ఈ శంకరషణుడు, వాసుదేవుడు అని పిలువబడతాయి. అందులో ఈ శంకరషణుడు అని పిలువబడినటువంటి అనంతుడే విష్ణువు యొక్క మారురూపం. ఆయన కూడా అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటాడు. ఇదిగో బలరాముడిగా లక్ష్మణుడిగా అవతరించిన వాడు ఆయనే. ఈ అనంతుడు పరమ యోగేశ్వరుడు, పాములలో సంపూర్ణ యోగస్వరూపం ఆయన. ఇక రెండవ వాడు ఉన్నాడు, ఆయన వాసుకి. ఈ వాసుకి శివుడికి కూడా ఆభరణం అయ్యాడు. ఇంకా మూడో వాడి పేరు కంబలుడు. వీడికి మంచి బలం ఉండేది. వీడు భూమి మీద పాకుతూ ఉంటే భూమండలం గద గద వణికిపోయేది. తర్వాత వాడు కర్కోటకుడు, విషసర్పం. ఈ కర్కోటకుడు నల చక్రవర్తిని కాటేశాడు. పూర్వం ఒకనొకప్పుడు నలుడు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. కాలం కర్మం కలిసి రాకపోతే ఎంతటి వాడైనా అడవికి పోవలసి వస్తూ ఉంటుంది. ఎంతటి వాడికైనా కష్టాలు వస్తూ ఉంటాయి. ఎంతవాడైనా చెరసాల పాలవుతూ ఉంటాడు. శ్రీకృష్ణుడే జైల్లో పుట్టాడు. ఇక దగ్గర వాళ్ళకి ఆశ్చర్యం ఉంది. మహానుభావుడు జయేంద్ర సరస్వతి లాంటి వాడిని గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలదండి. బ్రహ్మం తిమ్మిం చేస్తుంది. అమాయకుడిని పట్టుకెళ్ళి వీడు అన్ని కేసులు ఉన్నాయని వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టగలరు. ఆ పెట్టేస్తాను అనుకుంటుంది, పెట్టేది వాడు కాదు, వీడి కర్మ అలా పెట్టేలా చేస్తున్నటువంటి. అందువల్లే జయేంద్ర సరస్వతి లాంటి వాడు తాత్కాలికంగా చెరసాల పోలుతాడు. కానీ నిలబడవు. ఎప్పుడొకప్పుడు వాళ్ళకి విముక్తి వస్తుంది. కానీ ఈ పాపం చేసిన కారణం చేత వాళ్ళు పోతారు సర్వనాశనం. ఇక వాళ్ళకి విముక్తి ఉండదు. ఈ కర్కోటకుడు కాలప్రభావంతో అరణ్య మార్గం పట్టిన మహానుభావుణ్ణి నలుణ్ణి కాటేశాడు. ఒకప్పుడు నలచక్రవర్తి మహావీరుడు, ధర్మాత్ముడు, అస్సలు వ్యసనం లేనివాడు. వాడికి కూడా ఒక చిన్న వ్యసనం ఉండేది, అప్పుడప్పుడు పేకాట. ప్రతి వాడికి ఒక వ్యసనం పెడతాడు కదా, ఆయనకు జోదం అనే వ్యసనం ఉండేది. ఒకసారి నలచక్రవర్తి తన అంతఃపురంపై నిలబడ్డాడు. రాజా అంతఃపురంలో అంటే పడక కదా అన్నమాట. ఇప్పట్లో చెప్పాలంటే బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అనే పేరుతో పెడుతున్నది దిక్కుమాలది. ఇది మాస్టర్ బెడ్రూమ్ను ప్లాస్టర్ బెడ్రూమ్ కాదు, అది యజమాన కక్ష. అక్కడున్నాడు. కొన్ని హంసలు ఎగురుతున్నాయి. అందులో ఒక హంసను పట్టుకున్నాడు. ఆ హంస వెంటనే మానవ కంఠంతో అంది, మహారాజా నల మహారాజా నన్ను పట్టుకోకు, నన్ను వదిలిపెట్టు అందుకే. ఆయన ఆశ్చర్యపోయి, మాట్లాడే హంసను నిన్ను ఎలా వదిలిపెడతాను, నాతో ఉండి కాసేపు కాలక్షేపం చేయకూడదా, కబుర్లు చెప్పకూడదా అంటే, అలా కాదు, నేను రాజహంసని మానవ భాషలో మాట్లాడగలను, నన్ను వదిలిపెట్టావంటే దమయంతి అని విదర్భ దేశపు రాజు గారికి ఒక కూతురు ఉంది పరమ సుందరి, ఆమెని నీకు ఇచ్చి పెళ్లి చేసేలా చేస్తాను, మీ ఇద్దరిని కలుపుతానండి. రాజుగారు వదిలిపెట్టేశాడు. ఈ హంస తన గుంపుతో వెళ్ళి దమయంతికి దొరికింది. ఇప్పుడు మధ్య మనకు మహారాష్ట్రలో ఉంది విదర్భ, దాన్ని కూడా ప్రత్యేకంగా విడగొట్టాలని మహారాష్ట్ర వాళ్ళు గొడవ చేస్తున్నారులేండి. అన్ని విడగొట్టేసుకుందాం ముక్కలు కొంతకాలానికి. ఆ విదర్భరాజు గారి కూతురికి దొరికితే ఆమె పట్టుకుంది. ఆవిడకి నలుడి పటాన్ని, అందమైన పటాన్ని చూపించి, ఈయన నిషధ దేశపు రాజు గారి కొడుకు, ప్రస్తుతం రాజు, చాలా గొప్ప సుందరుడు, నలుడు అంటారు, మహావీరుడు, ఈయనకి నీకు పెళ్ళైతే అబ్బో మీ జోడు బలే ఉంటుంది అందిట. ఆవిడ సంతోషపడిపోయింది. అక్కడి నుంచి ఆవిడికి ఈవిడికి మధ్యలో హంస రాయబారం నడిపింది. పటాలు మాత్రమే చూసుకున్నారు, మనుషులు చూసుకోలే. ఇంటర్నెట్లో ఫోటోలు చూసి పెళ్లి చేసుకున్నట్టు అన్నమాట. అప్పట్లో ఈ నఖ చిత్రాలు చూసుకున్నారట. ఎంత ప్రేమ కలిగించిందో ఆ హంస. ఆ మాటలతో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారన్నమాట. ఆది పర్వంలో చాలా అందంగా రాస్తారు. మహాభారతంలో అరణ్య పర్వంలో నల చరిత్ర ఉంది. అందులో నల్లదమ్మయ్యుల్లిద్దరు మన ప్రభవా నల్ల దహ్యమానులై కలిపి దీర్ఘవాసరీశల్వనందనంబులం నలిన దళం బులల్ మృదు మృణాళముల ఘనపార పంసుల తలిరుల చెయ్యల తలిల ధారల చందన చారు చెచ్చల. నలదమయంతులు ఒకరినొకరు ప్రేమించుకుని మన్మధుడు ఇద్దరులోనూ సందడి పెట్టగా ఆ ప్రేమ విరహం తట్టుకోవడానికి తామర తూడుల మీద పడుకున్నారట. ఒళ్ళంతా గంధం పూసుకున్నారట. చల్లని నీళ్ళు ఇలా మొక్కల మీద ఒకళ్ళు దల్లుకున్నట్టుగా తెలికెత్తులు దల్లుతూ ఉంటే ఆ దల్లుకున్న నీళ్లలో ఆనందం పొందారట. మొత్తం మీద చాలా బాధపడ్డారు. చివరికి వాళ్ళిద్దరికీ పెళ్ళైంది. అది పెద్ద కథ. ఆ కథ ఇప్పుడు మనకు అవసరం లేదు, ఇక్కడ క్లుప్తంగా చెప్పాలి గనక. ఆ పెళ్లిలోనే ఓ తమాషా జరిగింది. దమయంతిని పెళ్లి చేసుకోవడానికి ఈయన బయలుదేరాడు. దమయంతి వాళ్ళ నాన్నగారికి చెప్పిందట, స్వయంవరం దాటించినయన ఆ స్వయంవరానికి నల చక్రవర్తి కూడా వచ్చేలాగా ఆయనకి ఇన్విటేషన్ పంపించు, స్పెషల్ ఇన్విటేషన్ ఈమెయిల్ కొట్టు, ఆయన వస్తాడు, ఆయన మెళ్ళలో దండేస్తాను. సరే అందరికీ ఈయన పంపాడు. నలుడికి పంపాడు ఇన్విటేషన్. నలుడు స్వయంవరానికి వస్తున్నట్ట. ఇది దేవతలకి తెలిసింది. ఇంద్రుడు, అగ్ని, వాయువు, కుబేరుడు, నిరుతి మొత్తం ఈ అష్టదిక్పాలకులు కూడా దమయంతి సౌందర్యం విన్నారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని వాళ్ళు కూడా తహతహలాడారట. అందుకని వాళ్ళందరూ కలిసి దమయంతి అటు సూర్యుడు ఇటు పొడి వచ్చినా నల్లుండే పెళ్లి చేసుకుంటుంది, మనం వెళ్ళినా మన మొహం చూడదు, ఆవిడ అంత గొప్ప ఇల్లాలు కాబట్టి ఆవిడ్ని మనం పెళ్లి చేసుకోవాలంటే ఏం చెయ్యాలి, ఆ పరీక్ష ఏదో నలుడికే పెడదామని నలుడి దగ్గరికి వచ్చారట. దారిలో ఆయన స్వయంవరానికి వస్తున్నాడు. మీరు పురాణానికి వచ్చినట్టుగా హీరో హోండా ఎక్కి వస్తూ ఉంటే పాపం దారిలో ఈ మొత్తం దేవతలంతా నలుడిని ఆపారు. ఇదేమిటంటే ఆకాశంలో నిలబడ్డారు, స్వయంవరానికి వెడుతున్నావు, నువ్వు వెళ్ళావంటే నీ వెళ్ళలోనే దండేస్తుంది, పొరపాటును కూడా మమ్మల్ని చూడదు దమయంతి. అలా కాదు, నువ్వు మా అందరి తరఫున వెళ్ళి దమయంతి మమ్మల్ని పెళ్లి చేసుకునేది అంటే మాలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి, నచ్చ చెప్పు, దేవతలకి రాయిబారిగా వెళ్ళమన్నారట. ఈయన ఆవిడ్ని పెళ్లి చేసుకోవడానికి వెడుతూ అంటే కాదు, ఆవిడ మనస్సు మార్చమని ఈయన్ని పంపించారట. ఆహా, దేవత పైగా రాయిబారిగా. అయ్యా, ఈయన తప్పించుకోవడానికి కొంచెం ప్రయత్నం చేసి మీరు దేవతలు అడిగితే కాదనకూడదు, నా ప్రేమ త్యాగం చేసినా మిమ్మల్ని పెళ్లి చేసుకునేలా చేస్తాను, కానీ అంతఃపురంలోకి నేను ఎలా వెళ్ళగలనండి అన్నాడు. ఓ షదా, నీకేం భయం అక్కర్లా, మేము నీకు మంత్రం ఇస్తాం, ఆ మంత్రం చెప్పించగానే ఓ మణి వస్తుంది, ఆ మణి నెత్తి మీద పెట్టుకో, ఇక్కడ మాయమై అంతఃపురంలో ప్రత్యక్షం అవుతావు. ఆవిడకి మా దూతగా సందేశం ఇచ్చిన తర్వాత మళ్ళీ మణి నెత్తి మీద పెట్టుకో, అక్కడ మాయమై తిరిగి ఇక్కడికి చేరతావు అంతే. ఆ తర్వాత మణి మాయమైపోతుంది. అస్మాటి వెళ్ళొచ్చనుకుంటావేమో అంతఃపురానికి, ఆ మణి నిన్ను అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చేదాకా ఉంటుంది. తర్వాత టింగు. సరేనండి అన్నాడు. ఈయన మణి నెత్తి మీద పెట్టుకున్నాడు, అంతఃపురంలో ప్రత్యక్షం అయ్యాడు. దమయంతి ఎంతో పూర్వం హంస తెచ్చిన నఖచక్రం చూసిందిగా, అందుకే ఈయనే నలుడేమో అనుకుంది, కానీ హఠాత్తుగా అంతఃపురంలో ప్రత్యక్షం అయ్యాడు, అందుకని దేవతేమో అని అనుమానం. అయ్యా, తమరెవరండి, దేవతల్లో ఉన్నారు, దేవతలు తప్ప చీమ కూడా త్వరలేని ఈ అంతఃపురంలోకి ప్రవేశించలేరు, ప్రవేశిస్తే తల తీయించేస్తాడు మా నాన్న, కాబట్టి మీరు దేవతలు అయి ఉండాలి, కానీ మీ కాళ్ళు నేల మీదనే, కంటి మీద రెప్పపాటు ఉంది, కాబట్టి మిమ్మల్ని చూస్తే దేవతలు కాదనిపిస్తుంది. ఇంతకీ నేను ప్రేమించిన నలుడు అవునా కాదా, లేకపోతే పరపురుషుడైతే దయచేసి బయటికి వెళ్ళిపోండి, మీ కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పండి అని. ఆయన అప్పుడైనా నేను నలుడు అని చెప్పాలిగా చెప్పరా. దమయంతి, మహానుభావుడు, తూర్పు దిక్కుకి అధిపతి, మూడు లోకాలకు అధిపతి ఇంద్రుడు, అంతటి మహారాజు నిన్ను ప్రేమించాడు, ఆయన్ని పెళ్లి చేసుకుంటే నీ జాతకమే మారిపోతుంది, తచ్చాక స్వర్గం కావాలని కోరుకుంటారంత. పురాణం వినడానికి రోజు ఎందుకు వస్తున్నారు, ఎప్పుడొకప్పుడు సర్కారు కడదామని కొంతమంది, అది మన వాళ్ళు కొంతమంది రిటైర్ అయిపోయాక కూడా రంభంటే ఎలా ఉంటుందో, సచ్చిన తర్వాత సర్కారు కడతా ఆహాహా అనుకుంటున్నారు కదా. సరే, మొత్తం మీద ఏది ఏమైనా ఆ రకంగా స్వర్గానికి పోవాలని ఎంతోమంది చూస్తారు. ఆ స్వర్గాధిపతి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అదృష్టం చూసుకుని. ఇంకా అగ్నిహోత్రుడు, యజ్ఞానికి మూల పురుషుడు, ఆయన నిన్ను ప్రేమించాడు. చచ్చిపోయిన వాళ్ళు యమలోకానికి తీసుకెళ్ళి నానా కష్టాలు పెట్టి యముణ్ణి పెళ్లి చేసుకున్నావు అనుకో, నరకానికి వెళ్ళక్కర్ లేకుండా నరకంలో స్పెషల్ గెస్ట్ హౌస్ నీ కోసం కట్టిస్తాడు, అది మరీ సుఖం. లేదా నిర్వృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు ఆయన పెళ్లి చేసుకున్నామంటే క్యాషే క్యాష్, పీఠం కోసం ఎవరిని అడగక్కర్లా, పైసా గోల్డ్, డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. అయ్యి బాబు 14 కోట్లు కలియుగ దైవం వెంకటేశ్వరుడు కప్పించాడు. ఏ ప్రసన్న లాంటిదో రేపు పొద్దున పెళ్లి చేసుకుంటానంటే ఓ బ్రహ్మాండమైన కళ్యాణ మండపం 5 నిమిషాల్లో బుక్ చేయగలడు ఆయన, ఆయన తెలుసుకుంటాడు, ఆయన అనుగ్రహం కలగాలి. ఓకే ఆయన పట్టుకో, ఈశానుడిని పట్టుకో అంటే ఆవిడంది ప్రశ్న ఒక్కటి వేరొక్క ఉత్తరమునాగా. ప్రశ్న ఏమిటి, నీ జవాబు ఏమిటి, నేను నువ్వు ఎవడవి ఏమిటి అని అడిగాను. ఆ జవాబు చెప్పడం మానేసి ఇంద్రుణ్ణి పెళ్లి చేసుకో, యముణ్ణి చేసుకో, అగ్నిని చేసుకో అంటే ఇవి నాకెందుకు, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా అవ్వచ్చు, ఐ డోంట్ కేర్, నాకు నరుడే కావాలి. పాపం అగ్నిహోత్రుడికి యజ్ఞంలో వేసే నెయ్యి వాంతి అయిపోతుంది నీ మీద ప్రేమతో. పెళ్ళయిన తర్వాత స్త్రీలు వాంతి చేసుకోవలసింది, ప్రేమతో ఆయన వాంతి చేసుకుంటున్నాడు నెయ్యి పడక, అంటే ఎంత ప్రేమో చూసుకో నీ మీద అని మళ్ళీ మొదలెట్టాడు. ఆవిడకి చివరికి మండింది, నేను నిజంగా పరమ పతివ్రత తరుణి శిరోమణిగా జీవనం సాగించాలనుకున్న దాన్ని అయితే ఈ వచ్చిన ఆయన ఎవడో విషయం చెప్పడు, ఆ దేవతలు ఎవడో నాకు అనవసరం, ఈయన అసలు రూపం బయటపడుగా కానగానే కంగారు పడకు నేనే నలుండి అన్నాడు. అయితే నువ్వు స్వయంవరానికి వచ్చాక చూసుకుందాం పొమ్మండి. సరే ఆ తర్వాత స్వయంవరానికి వచ్చి చూసుకుంటే రాయబారం ఫలించలేదని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని అచ్చం నలుళ్ళే తయారై ఇంకో నలుళ్ళు నలుగురు వచ్చారట, ఇంద్రుడు, యముడు, అగ్ని, వాయువు. ఈ నలుగురు మారు వేషాలు వచ్చారు, మిగిలిన వాళ్ళు రాలేదులేండి. నలుడు ప్లస్ 5, 4 నలాస్, 5 నలుళ్ళు మొత్తం. 5 ఒకే రకంగా ఉన్నారు. ఇప్పుడు దండొచ్చుకుంది ఇవిడ, ఎక్కడ నా నలుడు దండేద్దాం అనుకుంటుంటే ఈ దండేద్దాం అంటే అంతా ఒకే రకంగా ఉంది, ఎవరికి వెయ్యాలి ఇప్పుడు. కంగారు వచ్చింది, అదిగో అప్పుడు సరస్వతి కవచం స్తోత్రం చేసుకుంది ఆ వెరుకలు. మనం అందరికీ మంత్రాలు ఇచ్చుకున్నాం కదా, అప్పుడు ఆవిడకి అద్భుతమైన శక్తి వచ్చింది. ఆ శక్తి వల్ల ఒక ఫ్లాష్ వెలిగింది లోపల లైట్. ఏమిటా లైట్? దేవతలకి కంటి మీద రెప్పపాటు ఉంటుంది, వీళ్ళకు లేదు అంటే నలుగురికి లేదు, ఒక్క ఆయనకు ఉంది. ఆ ఉన్న ఆయన నలుడు, తక్కిన వాళ్ళు కాదనుకుని ఆయన చేయొచ్చుకుని ఈయనే నలుడు, అది ఈయనే నలుడు నమ్ముగుడు అంది. ఇంకేముంది, తక్కిన వాళ్ళు ఆశ్చర్యంగా ఆ రూపాలు ఖాళించేశారు, దీవించి వెళ్ళిపోయారు. పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత పట్టుమని 10 రోజులు సుఖంగా ఉండలేరండి వాళ్ళు. ఈ పెళ్లికి వచ్చిన ఇంద్రాది దేవతలు వెనక్కి వెళ్ళిపోతుంటే దారిలో కలిపురుషుడు, ఈ కలియుగానికి అధిష్టాన దేవత, అసలు సిసలు దరిద్రుడు వాడు, తిడితే ఏమంటాడు అదో భయం వాడితో, వాడు వస్తున్నట్ట. వస్తుంటే దారిలో ఇంద్రుడు, చంద్రుడు వీళ్ళందరూ అన్నారు, ఎక్కడికి వెళుతున్నామంటే ఇన్విటేషన్ ఇచ్చారు విదర్భరాజు గారు, దమయంతి స్వయంవరానికి బయలుదేరా, బాగున్నానా బాగున్నానా, ఈ మేకప్ అంతా బొంబాయి నుంచి హైదరాబాద్ నుంచి తెప్పించుకుని సానియా మీర్జా సోహబ్రో వేయించినట్టుగా వేయించుకుని బయలుదేరా అన్నాక ఇచ్చాడా, అక్కడ ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళైపోయింది, నేను పెళ్ళ దండ వేసేవాళ్ళు లేరు అన్నారు. ఏంటంటే దమయంతి పెళ్ళైపోయిందా, దాంతో మండిపోయింది వీడికి. అప్పుడేం మాట్లాడలేదు కానీ, నేను రాకుండా దమయంతి నువ్వు పెళ్లి చేసుకుంటా, ఎలా సుఖపడతావు చూస్తాను ఆ ముగ్గురితోటి, నేను మీ ఇద్దరిని విడదీసేస్తాను అనుకున్నాడు ఈ కలిపురుషుడు. కలిపురుషుడు నలుణ్ణి పట్టుకోవాలి, కానీ ఎలా పట్టుకోగలడు కలిపురుషుడు, ఎవరిని పట్టుకుంటాడో తెలుస్తే, మిమ్మల్ని అందరినీ పట్టుకోలేడు. ఆయన పట్టుకోవాలంటే ఒకటే, 1 అనగా మూత్ర విసర్జన చేసి ఎవరు సరిగ్గా కాళ్ళు కడుక్కోరో చేతులు కడుక్కోరో వాళ్ళని పట్టుకుంటాడు. అందుకని రోడ్డు పక్కన ఐసర్ మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత ఎక్కడో తోట నీళ్లు చూసుకుని కాళ్ళు కడుక్కోవాలి, దొరికిన వెంటనే. ఇంట్లో ఉన్నప్పుడు తప్పక కాళ్ళు కడగాలి. కొందరు తిన్నాక నోరు పుక్కిలంతా సరిగ్గా దిక్కుమాల లోపలంతా పాచి అలాగే ఉంటుంది కంపు కొట్టిన నోరు. ఒక్కొక్కళ్ళు వచ్చారంటే పక్కన ఎండు చేపల వాసన 50 లోపల నుంచి గుమగుమ కొట్టేస్తుంది దరిద్రం, దెబ్బకి అల్లిపోతూ ఉంటాం. పొద్దుటే జూటి మిల్ దగ్గర మార్నింగ్ వాక్ పెడుతూ ఉంటాను, సరిగ్గా శరీరం కొట్టే సమయానికి దిక్కుమాల వాళ్ళు వచ్చేస్తారనమాట అక్కడ, ఒకటే ఏగలు ఒకటే దోమలు అమ్ముకుంటూ. వీళ్ళంతా బిలబిలబిల వచ్చేసి అహాన్ చూసుకుని రొట్టెలు వేసుకుంటూ ఆ చేపలు కొనుక్కుపోవడం అని చెప్పి మొత్తం మీద తిన్న వెంటనే నోరు పుక్కిలించాలి. పళ్ళు బాగా తోకలు, కుచైలినందంతమలాపహారిణం, కుళ్ళిపోయిన బట్టలు. బట్టలు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. ఓ, ఇవాళ కట్టిన బట్ట అదే, అది మళ్ళీ మర్నాడు అదే, ఎన్నేళ్ళకి అవే బట్టల, తిక్కుమాల బట్టలు. కట్టి విడిచిన గుడ్డ కట్టకూడదు, మళ్ళీ గుర్తుపెట్టి అంత జాగ్రత్తగా ఉండాలి. కొత్త బట్టలు ఎక్కర్లా, ఉన్న బట్టలు శుభ్రంగా ఉంచుకోవయ్యా, శరీరం తోవకూడదు, ఇలా కొన్ని నియమాలు చెప్పారులేండి. ఇవన్నీ ఉంటే అక్కడికి కలిపురుషుడు రాడు, కానీ అశుచిగా ఉన్నాడో కలిపురుషుడు వచ్చి పట్టేసుకుంటాడు. ఇప్పుడు కలిపురుషుడు నలుడి మీద కసిగా వీడిని పట్టుకుని, వీడి ఐశ్వర్యం లాగి వీణ్ణి దమయంతిని విడదీసి, దమయంతి నన్ను పెళ్లి చేసుకున్నందుకు కసి తీర్చుకుందామని చూస్తున్నట్ట, గోడ మీద కుక్కలా కాసు కూర్చున్నాడు అక్కడ పిల్లిలాగా. కానీ నలుడు శుభ్రంగా స్నానం చేస్తాడు, శుభ్రంగా పళ్ళు తోముకుంటాడు, మలమూత్రాదులకు వెళ్ళిన వెంటనే మల విసర్జన కడితే స్నానం చేస్తాడు, మూత్ర విసర్జన కడితే శుభ్రంగా కాళ్ళు కడుక్కుని ఆచమనం చేస్తాడు. ఎలాగ దొరకట్లా, అశుచిగా దొరకట్లా, దొరికితే పట్టుకోవాలి. ఇలా ఉండగా దొరుకుతారు ఎప్పుడో ఒకప్పుడు కర్మకారిపోయి. ఒక రోజున పొరపాటున మూత్ర విసర్జనకి వెళ్ళి కాళ్ళు కడుక్కునేటప్పుడు బొటన వేళ్ళు సరిగ్గా తడవలేదట, సరిగ్గా కడుక్కోలేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అందుకే గురువుగారు పాద పూజ చేయించుకోవడానికి భయపడుతున్నారు మీ అందరి మీద. ఎందుకంటే కాళ్ళు కడిగేటప్పుడు ఎవరైనా ఇంత మత్త విడిచిపెట్టిన సరిగ్గా కడగకపోతే, ఎవరు కడగలేదో వాళ్ళని కలిపురుషుడు పట్టుకుంటాడు, నాకు కాదు. ఎందుకని, ఆ దోషం కడిగే వాళ్ళది కనుక. తనక్క తాను కడుక్కునేప్పుడు సరిగ్గా లేకపోతే అది వీడి దోషం. ఇతరులు ఇంటికి వచ్చినప్పుడు పాద పూజ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కృష్ణావతారం ఎలా సాధించాడో చెప్పాను మీకు ఒకసారి. దుర్వాస మహర్షి ఓసారి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. కృష్ణుడిని రుక్మిణిని చాలా ఏడిపించాడు. ఆఖరిన ఒక గుండిగడు పాయసం చేయమన్నాడు. పాయసం చేశారు వాళ్ళు. ఆ పాయసం ఒళ్ళంతా పూయమంటే అంతా పూశారట. కృష్ణుడు కాళ్ళ దగ్గర పాయసం పూస్తూ ఆ మడమ దగ్గర పూయలేదు. దాంతో దుర్వాసుడు సంతోషించి, నువ్వు 128 ఏళ్ళు బతుకుతావు, కానీ నా మడమ దగ్గర పాయసం సరిగ్గా పూయలేదు, అదొక దోషం. కాళ్ళు కడిగేటప్పుడు, ఇలా ఒంటికి ఏదైనా పూయమన్నప్పుడు, ఎక్కడైనా కాళ్ళు సరిగ్గా తడవకపోతే, అక్కడ పూయకపోతే అది దోషం. అంచేత నీ మడమ మీద పోయేవాడు బాణంతో కొడతాడు, నువ్వు తస్తావని చెప్పింది. అందుకే కృష్ణుడికి బాణం అలా తగిలింది, గుర్తుపెట్టు. కాబట్టి కాళ్ళు కడిగేటప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి. పసుపు పూసేటప్పుడు అని వచ్చేసేసి ఊరికే ఇంత రాగే సోదలు పారేయడం కాదు. అలాగే కాళ్ళు కనుక ఆర్థిక పూర్వం పెట్టి కాల్చారంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి నేను చెప్పకూడదు. ఇప్పుడు వాక్తో చెప్పకూడదు, అది అవసరం వచ్చినప్పుడు చూడండి. ఇలా కొన్ని దోషాలు ఉంటాయి. ఈయన కర్మగారి మూత్ర విసర్జనకు వెళ్ళి కాళ్ళు కడుక్కునేటప్పుడు బొటన వేలు దగ్గర కొంత తడవల ఆయసర మధ్యాన్ని ఎదురు చూస్తున్న కలిపురుషుడు టింగ్ అని ఊరిపోయాడు. ఇంకేముంది, కలిపురుషుడు నెత్తికెక్కగానే ఈయనకి దరిద్రం మొదలైంది. వెళ్ళిగా ఎప్పుడూ లేనిది మర్నాడు ఆయన సభలోకి ఈయన దాయాది వచ్చాడు. అంటే ఈయన చిన్న అన్న కొడుకు, వాడికి చాలా కాలం నుంచి నలుడి దగ్గర ఉంటున్నాడు, నలుడు కొలువులో ఉద్యోగం చేస్తున్నాడు. కానీ నలుడి రాజ్యం లాగేయాలి, ఎంతసేపు పెద్దవాళ్ళదైన రాజ్యం, నాకెందుకు రాజ్యం రాకూడదని ఉన్నాడు ఇక్కడ బాబాయ్ కొడుకు. వాడు ఏం చేశాట, మిత్రమా సోదరా, ఎప్పుడు రాజ్యపాలనైనా సరదాగా జోదమాడదో వస్తావా అన్నాడు. నెత్తి మీద కలిపురుషుడు చేరాడుగాక వీడికి బుర్ర తిరిగింది. ఓకే ఆడేద్దాం అన్నాడు. ఇంకేమో జోదం ఆడేటప్పుడు ఇద్దరును ఓ డబ్బంతా పాండవులు కౌరవులు ఆడినట్టుగా ఆడేసారు చెక్కుడి జోదలై. అన్నీ ఓడిపోతున్నాడు నలుడు. ఆఖరి అన్నట్ట, నీ రాజ్యం అంతా ఓడేయి, ఓడిపోమన్నాడు, ఓటమన్నాడు, ఓటేశాడు. మొత్తం రాజ్యం పోయింది. రాజ్యం పోయిందిగా, నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకుని అడుగుకి పో అన్నాడు. అప్పటికి ఇద్దరు పిల్లలు ఈయనకి. ఆ ఇద్దరు పిల్లల్ని పంపించేసి అత్తారింటికి పెళ్ళాన్ని తీసుకుని దిక్కుమాలుడు బతుకు ఒంటి గుడ్డతో బతికాడు. కట్టుకున్న గుడ్డతో దమయంతి, కట్టుగుడ్డతో ఈయన. చూసారు కలిపురుష ప్రభావం. మహైశ్వర్యం అనుభవించిన రాజుగారు చెట్ట చివరికి ఒక్క గుడ్డతో వెళ్ళవలసి వచ్చింది. కాల ప్రభావం అన్నారు, కాలం ఎవరం దాటని. అలా అడవిలో తిరుగుతున్నప్పుడు ఆయన ఒక తోట కూర్చుని ఏడ్చాడు, ఎంత పొరపాటు చేశానండి, ఎంత పొరపాటు చేసినా ఏం తిండల్లా, పెళ్ళాం కూడా ఏమండి, మీతో వస్తానండి. కాదు, అడవిలో రాజ్యం లేదు, తిండి లేదు, కట్టుకునే గుడ్డ లేదు, పిల్లలతో పాటు నువ్వు కూడా హాయిగా మీ ఇంటికి వెళ్ళిపో, మీ పుట్టింట్లో ఉండు, కాలం కర్మం కలిసి వచ్చాక కలుసుకుందామంటే వదలనండి నేను పతివ్రతని, మీరే నా మొగుడు, మీరే నా సమస్తం, గుడ్డున్నా లేకపోయినా. ఫుడ్ ఉన్నా లేకపోయినా, బెడ్ ఉన్నా లేకపోయినా, మెడలో కట్టిన ఎల్లో థ్రెడ్డే దిక్కు నాకు, అది మిమ్మల్ని వెంటనే పడేలా చేస్తోందన్నాడు. సరే ఈయన ఎలా అయినా పెళ్ళాన్ని వదిలించుకుందో, ఎందుకంటే ఆవిడ ఎందుకు కష్టాలు పడాలి, అది ఆయన బాధ. ఇలా ఉండగా ఓ తోట 3 రోజులు తిండి లేదు కండి వాడికి. పాపం తిండి లేని రాజుగారు అంత పూర్వం ధాన్యం వేరుకు బతికేవాడు, అలా అందరికీ చెప్పినవాడు శాకాహారి. ఈ పూట అక్కడ కొన్ని పక్షులు పావురాలు వెళ్తే అవేనా తప్పేసి పచ్చిగా పెట్టలేనే తినేద్దాం, అంత ఆకలి వేసేసింది, ఆకలి అంత భయంకరమైంది. వెంటనే ఏం చేశాట, నువ్వు ఇక్కడే ఉండు, రహస్యంగా పెట్టలు పట్టుకొస్తానని ఆ పెట్టెల దగ్గరికి వెళ్తుంటే అవి అలా అలా తప్పుకుంటున్నాయి. అందుకని కట్టుకోవడానికి ఒకటే వస్త్రం ఉంది, పంచి. ఆ పంచి దాని మీద విసిరేట, ఆ పంచి దాని మీద పడిపోతుంది, అడుగున పెట్టలు తిక్కుబడిపోతే తెచ్చుకుందామని. ఎంతలో ఆ పెట్టలు ఆ పంచి కింద పడినవన్నీ టపటపట రెక్కలు ఎగరేసుకుని పంచిని కూడా ఎగరేసుకుపోయాడు. అన్ని పౌరాలు కలిసి కట్టుకున్న పంచి కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి, పొద చాటును దాక్కుని దమయంతి దమయంతి అన్నాడు. ఏమిటండి అండి బయటికి రండి అంటే ఏం రాను పుట్టవేదన్నాడు. అప్పుడు ఆవిడ ఏం చేసింది, చీర సగం పై పైన కప్పుకుని కొంగు ఉంటుంది కానీ ఈ కొంగు సగం మీరు కట్టుకోండి సగం నా దగ్గర ఉంటుంది, ఇప్పుడు కొంగుని ముడేసుకోవడం అంటే ఇదే అంది. ఆ కొంగు ఆయన కట్టుకున్నాడు నడువుకి లుంగి కింద, మిగతా చీర ఈవిడ తుట్టుకుంది, ఇద్దరు ఒకటే చీర అన్నమాట. ఈవిడ లాగితే ఆయన లాగితే ఈవిడే కదలాలి, అది పరిస్థితి. ఆ రాత్రి ఆ అడవిలో పడుకున్నప్పుడు ఈవిడ కనిపించిందిట, చిచ్చి ఇది కూడా ఒక బతికేనా, నేనున్నంత వరకు మా ఆవిడకి తిండి దొరకట్లా, నేను వద్దన్నా మా ఆవిడ వెనక్కి వెళ్ళదు చెప్పకుండా పారిపోదామని ఆ చీరను అక్కడ కత్తిరించేసుకుని చింపేసుకుని ఏ తను కట్టుకున్నంత లుంగి వేళ మిగతాది ఆవిడకు వదిలేసి చెప్పకుండా పారిపోయింది. పొద్దుటే లేదు చూసుకుంది ఈవిడ, చూస్తే ఏముంది అక్కడ మొగుడు లేడు, చీర కత్తిరించుకుపోయాడు. హాయ్ మొగుడా ఎంత పని చేసావయ్యా కత్తిరించుకుపోయావా అని ఏడ్చి మొగుడు కోసం వెతుకుతోంది. హా నల చక్రవర్తి అంది. హా నల చక్రవర్తి అనలేదు, ఇంకో నల చక్రవర్తి అనలేదు. ఎంతలో పెద్ద భయంకరమైన పులి మీదకొస్తూ ఉంటే కంగారు పడి పరిగెడుతోంది ఈవిడ. ఆ పులిని ఒక బోయవాడు వచ్చి చంపేసి ఆ తర్వాత ఈవిడ రక్షించి వాడికి దుర్బుద్ధి పుట్టింది. రజని కరానన్న మేచక కుంతల రాజిత రాజసుతం విల్ల సద్గజపతిగా మిన్ని చందన గంతి ప్రకాశిత కాంతి సమన్విత పంకజదళ్ళలో చన్న దూచికి రాతుడు కామని చాత చరాగతుడై నిజ హృదయం వెదిగించిన నింద్య చరిత్రకు వేటుకతో. చంద్రబింబం లాంటి ముఖంతో పరమ సౌందర్యంతో సగం చీరతో అందులో పరిగెడుతున్నప్పుడు పెట్టిన చెమట కూడా ఆవిడకు ఒక రకమైన సౌందర్యమే కలిగిస్తుందిట. అటువంటి నతనాభిని ఆ సుకుమారిని పైగా చెమట పెట్టినప్పుడు కంపు కుళ్ళు కంపు కొడుతు కొంత దగ్గర ఈవిడ పద్మగంధిని పద్మినీ జాతి స్త్రీ, చెమట కూడా ఎలా ఉంది తామర పువ్వుల మీద నుంచి వచ్చే వాసన లాంటి వాసన వస్తుందిట. అటువంటి ఆశ్చర్యకర సౌందర్యవతిని చూసి వీడు నన్ను పెళ్లి చేసుకోమన్నాడు. ఆవిడ అలిగి నేను ప్రతివ్రతలైతే చావు అని ఆ పక్కన ఉన్న గడ్డి పరగ తీసి వాడి మీద విసిరింది, దెబ్బకి తెచ్చాడు. అలాంటి వాళ్ళు అడవుల్లో తిరగాలి, లేకపోతే గడ్డి పరకలాగా వాళ్ళు ఎత్తుకుపోతారు. ఇంకా ఆవిడ ఇక్కడ ఉండడం అనవసరం వరకు అతి కష్టం మీద మొత్తం మీద పుట్టింటికి వెళ్ళిపోయాడు. నల చక్రవర్తి ఆ దిక్కుమాలిన వస్త్రం ముక్క కట్టుకుని చీర ముక్క కట్టుకుని వెడుతూ ఉంటే కష్టాల మీద కష్టాలు, అడుగు తగలడిపోతుంది దావాగ్నితో. అందులోంచి తప్పించుకోవడానికి బయటకు వస్తూ ఉంటే ఓ చోట పొదలో రక్షించమని హీనస్వరం వినపడింది. అక్కడ పాము భయంకరమైన పాము గిలగిల్లాడి చచ్చిపోతుంది. ఆ దావాగ్నిలో కాలిపోతుంటే వీడు జారిపడి ఈ కట్టుకున్న గుడ్డ తీసి ఆ మూలకు విసిరి ఇందులో దూరు నేను లాగేస్తానన్నాడు. అందులో దూరగానే టక్కన బయటికి లాగాడు. బయటికి లాగానే దిక్కుమాలిన పాము కదా బుద్ధి, ముస్సులు వైగిలేచేది కాటేసి ఇంకేముంది ఆయన నల్ మసిబుగ్గు లాంటి శరీరంతో చేతులు పొట్టిక బాహుకుడు అనే పేరుతో మారిపోయాడు. రూపం మారిపోయింది, కురూపం వచ్చేసింది. ఆ శరీరం చూసుకున్నాడు, ఆ నలుపు చూసుకున్నాడు, ఏమిటిది దొంగపామా, నీ బుద్ధి మానిచ్చుకున్నావు కదే దిక్కుమారిందనా, ప్రాణం పోతుందని ఏడిస్తే రక్షిస్తే ఇలా చేసావంటే నేనేం చేయనయ్యా, నేను కశ్యప ప్రజాపతికి కద్రువకి పుట్టిన కర్కోటకుడు అనే పాముని, నా పేరే కర్కోటకుడు, అంత కర్కోటక బుద్ధి నాది, క్రూర బుద్ధి, రక్షించిన నిన్ను కాటే ఉద్దేశింది, అయినా నువ్వేం బాధపడదు, నీకు ఈ శాపం ఉపయోగపడుతుంది. నేను కాటేసిన కారణం చేత నీ రూపం అంతా మార్పు వచ్చేసిందే, ఈ రూపంతో ఉండు. ఎప్పుడైనా కొంతకాలం పోయాక నీకు శాపముక్తి కలిగే ముందు, అంటే నీకు ఈ రూపం పోవాలి, అసలు రూపం రావాలనుకుంటే కర్కోటకాన్ని నన్ను తలుచుకో, నీకు వెంటనే ఈ విషయం తొలగిపోతుంది, అసలు రూపం వస్తుంది. కొంతకాలం మాత్రం అనుభవించు, కనీసం ఒక మాసమైనా ఈ శాపం అనుభవించు అన్నాడు. వాడన వాటి వీడు ఈ కర్కోటకు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నామే, వరసగా కశ్యపుడికి ఆ కద్రో వల్ల పుట్టిన వాళ్ళలో అనంతం వాసుకించేవ కంబలంచ మహాబలం కర్కోటకంచ రాజేంద్ర పద్మంచాన్యం సరీసృప వంటల్లో కర్కోటకుడు వీడు. సర్లే, ఇది కూడా ఒకందుకు మంచిదే, ఈ రాజరూపంతో ఉంటే నన్ను అందరూ చూసి గుర్తుపెట్టే అవకాశం ఉంది, దిక్కుమాలిని బతుకు బతకడం కంటే రూపం మారింది గనక ఎవడో ఒకడు ఉద్యోగాన్ని ఇస్తాడేమో, ఏదో పోస్టింగ్ ఇస్తాడేమో అనుకుని ఈయన ఆ కురూపంతో వెళ్ళి చివరికి ఒక రాజుగారు ఉన్నాడు అక్కడ దగ్గరలోనే, మహావీరుడు, మంచి వేగంగా రథం నడిపే వాళ్ళల్లో నలుడు, అంత గొప్పవాళ్ళాడు. అక్ష హృదయము అనేటటువంటి విద్యలో ఆ రాజు అంత గొప్పవాడాడు. అదిగో ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయనకిట ఒక విద్య ఉందిటండి. ఏమిటా విద్య తెలుసా? మంత్రం చదవగానే చెట్టు మీద ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఆకులు తెలిసిపోతాయి. ఎందుకంటే ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో మంత్రం చదివితే ఆ నక్షత్రాలు లెక్క తెలిసిపోతాయి. ఓ చెట్టు మీద కాకులు చేరాయి, ఆ కాకులు లెక్కెట్టగలవా? ఆయన తన లెక్క పెట్టగలట ఆ మంత్రంతో. సరే, ఎంత గొప్ప విద్యలు ఉన్నాయి మన దేశంలో మనం పట్టించాం కాబట్టి. ఆయన పేరు ఋతుపర్ణుడు, అంగారదేశపు రాజు. ఋతుపర్ణుడు అంటారు ఆ రాజు. ఆ ఋతుపర్ణ రాజు గారు ఆస్థానానికి వెళ్ళాడు నలుడు. ఆస్థానంలోకి వెళ్ళే సమయానికి రాజుగారు మంచి వంటవాడు దొరక్క మధ్యన ఇబ్బంది పడుతున్నాం, ఉద్యోగాల్లో హెడ్ కుక్ పోస్ట్ ఒకటి ఉంది, మంత్రి బాగా వంట చేసేవాడు ఎవడన్నా ఉన్నాడేమో, మన ప్రధాన వంటకుడిగా ప్రధాన మహానస గృహాధ్యక్షుడిగా నియమిస్తాను అంటున్నాడు. సరిగ్గా ఆ సమయానికి మారు వేషంలో నలుడు అక్కడికి వెళ్ళాడు. మహారాజా, దురదృష్టవశాత్తు కష్టాల పాలైన ఒకనొక జంత జీవిని నేను, నా పేరు అడక్కండి, అసలు పేరు, నా పేరు ప్రస్తుతం బాహుకుడు. నా అంత బాగా వంట చేసేవాడు ఒకళ్ళు లేడు, సోపాధ్యక్ష పదవి నాకు ఇవ్వండి, ఒకరోజు వంట చూసి నచ్చితే పోస్టింగ్లో కొనసాగించండి, లేదా ఎలాగో అడ్డాక పోస్టింగ్ తీసవతల వారి అన్నాడు. రాజుగారు పరీక్షించాడు వీడు వంట. నలుడు భీముడు ఇద్దరికీ చిన్నప్పటి నుంచి వంట అంటే ఇష్టం, తిండంటే ఇష్టం, అందుకే వాళ్ళు ఆ పోస్టింగ్ చేసుకున్నారు. బాగా వంట చేయగలరు, బాగా తింటారు కూడా చక్క. భీముడు అయితే చెప్పక్కర్లా, ఐదారు బళ్ళ బియ్యంతో పులిహార చేస్తే పులిహార చేసేలోపు సగం రుచి చూసేవాడు. అసలు భీముడు పులిహార చెప్పేవారు ఆ రోజుల్లో గరగరగా ఉండేది అనేవారు. ఆ రుచే వేరట, కలుసుకుంటే నోరు ఊరిపోతున్నమాట. ఎప్పుడో ఒకప్పుడు నేను చేసి పెడతాను చూద్దాం. అయితే ఒకటి, రేపటి నుంచి మళ్ళీ నన్నేమో పులిహార చేసి పెట్టండి, దద్దోజనం చేసి పెట్టండి అంటే పురాణం పోయే చివరికి అందుకే వారు ఆస్థానం తోసుడిగా పురాణం చెప్పడం వారి పులిహార చేసుకుని బతికేస్తుంది. రాకూడదు, నా పులిహార తినాలంటే మళ్ళీ దానికి నూడబదాలు కట్టాలి మరి, లేకపోతే పీఠం కట్టద్దు అక్కడ. అయితే కొంచెం మరి దానికి ట్యాక్స్ కూడా మాట్లాడి మరి గురువుగారు పులిహార అంటే మాట్లాడు. ఇది చెప్పొచ్చింది ఏంటంటే చిన్నప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి ఏదో టైంలో. రేపే ద్వారాకో వెళ్ళాం, ఆ పూట సరిగ్గా వంటవాడు వంట చేయకపోతే మనం చేసుకోవాలి, మన అవసరం అయితే చేసుకోవాలి. కారు డ్రైవింగ్ నేర్చుకుంటే అమెరికాలో పెడితే ఉపయోగపడుతుంది, ఇక్కడ అయితే పర్వాలేదు కానీ ఎలాగో రకంగా బతకచ్చు. కానీ అమెరికాలో కారు డ్రైవింగ్ రాకపోతే అక్కడ ఒక్క రోజు బతకలేము. కాబట్టి కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంతకీ బాహుకుడి వంట రాజుగారికి ఆనందం కలిగించింది, ఆశ్చర్యపోయాడు ఆయన. అద్భుతం 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 అన్నాడు. ఆ వంట రుచి తట్టుకోలేక ఆశ్చర్యపోయి, ఇక నుంచి నలచక్రవర్తి శాశ్వతంగా నిన్ను మా మహానస గృహానికి అధ్యక్షుణ్ణి చేశాను అన్నాడు. అంటే వంటవాడిగా పర్మనెంట్గా నియమించేశాడు. మళ్ళీ మామూలు వంట కాదు, వంటవాళ్ళందరి మీద హెడ్ కుక్ అన్నమాట. అలా చక్కని ఉద్యోగం ఇచ్చేశాడు. అది అక్కడ బతికాక, అక్కడ బతుకుతున్నప్పుడు రాత్రిపూట ఆ వంట గృహంలో రహస్యంగా పడుకున్నప్పుడు పాప ఆయన దమయంతి పిల్లల్లారా కొడుకు కూతురు ఆయనకి వాళ్ళని తలుచుకుంటూ ఉండేవాడు. ఈలోపు అక్కడ దమయంతి నా మొగుడు ఏమయ్యాడో చూసిరమ్మని పుట్టింటి వాళ్ళ దగ్గర మరి మహారాజు గారు విదర్భరాజు గారు కదా కొంతమంది భటుల్ని పండితుల్ని పంపింది. అందులో ఒక పండితుడు అనుకోకుండా ఈ సభకు వచ్చి అక్కడ ఆ పూట భోంచేస్తున్నప్పుడు ఈ బాహుకుని చూడగానే ఎందుకు అనుమానం వచ్చింది. ఆయన గురించి ఎంక్వైరీ చేసి తర్వాత రాత్రిపూట ఆయన పడుకున్న చోటుకి వెళితే ఈయన వెళ్లే సమయానికి ఆయన మంచం మీద అక్కడ పడుకుని హా దమయంతి అంటాడు. వీడి సందేహం లేకుండా నలుడే ఏదో కారణం చేతి ఈ భయంకర రూపం వికృత రూపం వచ్చింది అనుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి దమయంతికి విషయం చెప్పాడు. ఋతుపర్ణుడనే రాజుగారి దగ్గర ఒక వంటాయన చూశానమ్మా, రూపం తేడా కానీ ఆయన మాట మాత్రం నీలాగే ఉంది, నీ మొగుళ్ళగే ఉంది. పైగా రాత్రిపూట దమయంతి హా ప్రేయసి నా ఊర్వశి స్వర్గాదపి గరీయసి అని నిన్నే తలుచుకుంటాడు అస్మాటును. అనగాని ఈవిడ ఒక టెక్నిక్ చెయ్యాలనుకోండి, చాలా తెలివైంది. దమయంతి అంటే మాట్లాడేటండి, అమ్మో దమయంతి అంటే మన ప్రసన్న కంటే చాలా వెయ్యి రెట్లు తెలివింది. అవతల వాడు తన భర్త, వాడిని రప్పించాలి. ఏం చేయాలి? సరిగ్గా ఏడో రోజున, నేటికి ఏడవ రోజున స్వయంవరం ఆ రోజు నాటికి రమ్మని ఋతుపర్ణుడికి లెటర్ ఇచ్చి పంపింది. దమయంతికి మొగుడు, మొదటి మొగుడు ఏమైపోయాడో కనపడలా, రెండోసారి పెళ్లి చేసుకోబోతోంది దమయంతి. ఈ రెండో స్వయంవరానికి ఏడవ రోజున ఫలానా రోజున రవ్వాల్సింది అని ఋతుపర్ణుడికి మాత్రమే ఆహ్వానం పంపింది. ఇంకెవరికి పంపలా, పంపితే అంతా వచ్చేస్తారు మళ్ళీ. ఇక్కడ ఏమిటి టెక్నిక్? ఋతుపర్ణుడు ప్రయాణమై ఈ దమయంతి ఉన్న చోటికి రావాలంటే వార్త తెలిసినప్పటి నుంచి ఏడవ రోజు లోపు రావడం అసంభవం. వీళ్ళకి వెళ్ళడానికి 3 రోజులు పట్టిందిట. ఆ 3 రోజులు అయిన తర్వాత ఆ ఉత్తరం చదువుకుని వాడు బయలుదేరితే ఇక్కడికి రావడానికి 3 రోజులు పడుతుంది, మధ్యలో ఒకరోజు విశ్రాంతి. కాబట్టి ఈవిడ చెప్పిన డేటు నుంచి అసంభవం ఎట్టి పరిస్థితుల్లో రావడం. పైగా అక్కడికి వెళ్ళేవాణ్ణి ఏమన్నది, ఫలానా శనివారం నాడు స్వయంవరం అని చెప్పు, అతనికి గురువారం అందేలా చెయ్యలేటర్ అని. గురువారం బయలుదేరితే మామూలుగా అయితే ఎంతవాడు వేగంగా బయలుదేరినా 3.5 రోజులు ప్రయాణం అట. కాబట్టి 2 రోజుల్లో అసంభవం రాలేదు. ఈ దూత ఉత్తరం పట్టుకెళ్ళి ఇచ్చాడు, గురువారం నాడు సాయంత్రం అందించాడు, శనివారం మధ్యాహ్నం స్వయంవరం అన్నాడు ఋతుపర్ణుడు. అసలు దమయంతి లాంటి స్వయం సౌందర్యవతి దొరకడమే కష్టం, ఆవిడికి పెళ్ళైపోయింది. ఆ పతివ్రత 2వ సారి స్వయంవరం దాటించిందంటే ఇది ఆశ్చర్యం. ఆయన స్వయంవరానికి వెళ్ళాలనుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? అటు సూర్యుడు ఇటు పొడిచినా దమయంతి 2వ పెళ్లి చేసుకోదు, కానీ స్వయంవరం దాటించింది అంటే ఆ స్వయంవరంలో ఏదో వింత ఉండి ఉండాలి, అదేమిటో చూడాలి. చూడటానికైనా స్వయంవరానికి వెళదాం అనుకున్నాడు, కానీ ఎలా వెళ్ళడం? అందుకని వంట దగ్గర భోంచేసుకున్నప్పుడు మన బాహుకుడితో, ఇంత వంట బాగా చేస్తున్నావు కదా, నీతోటే ఏదన్నా ముత్తడించాలి. దమయంతికి 2వ సారి స్వయంవరంట, శనివారం మధ్యాహ్నంలోపు వెళ్ళాలంట, అసంభవం కదా. అలనాడు నలుడు ఆకాశ మార్గంలో వెళ్ళినట్టుగా నాకు కూడా వెళ్ళడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుందన్నాడు. అనగాని వెంటనే మనవాడేమన్నాడు తెలుసా, మహారాజా నిజానికి మీకు స్వయంవరానికి వెళ్ళాలని ఉందా? అవును, నా దగ్గర అశ్వ హృదయమునకు విద్య ఉంది, నాకు గుర్రాల మనసు తెలుసు. నేను వాటి తోకబట్టి గుండె దగ్గర కెలికి కొంచెం గడ్డి పెట్టి దీపు తట్టానంటే 24 గంటల్లో మనం విదర్భ వెళ్ళిపోతాం. కాబట్టి శుక్రవారం రాత్రికి వెళ్ళిపోతాం ఇప్పుడు బయలుదేరి, శనివారం మధ్యాహ్నం దాకా బోల్ టైం ఉంటుంది అన్నాడు. ఆశ్చర్యం, పోనీ అన్నాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారట. ఇద్దరూ బయలుదేరుతూ ఉంటే ఋతుపర్ణుడికి మధ్యలో చోట ఈ రథం వేగంగా వెళ్ళిపోతుందిలేండి, మా వేగం మామూలు వేగం కాదు. అశ్వహృదయ విద్య వల్ల గుర్రాలను అంత వేగంగా తోలగలడు ఆయన నలుడు. ఆ గుర్రాలు వేగంగా వెళ్ళిపోతుంటే ఋతుపర్ణుడికి పైన కండువ ఉంటుంది, మనం ఉపన్యాసం చెప్పేటప్పుడు అప్పుడప్పుడు వేసుకునే కండువ, ఆ అంగవస్త్రం, అది ఎగిరిపోయిందిట. సారథి కాసేపు రథమాపు వెనక్కి తిప్పు, వెనక్కి వెళ్ళొచ్చి ఆ కండువా తెచ్చుకుంటానంటే, అయ్యా కండువ పడిపోయిన దగ్గర నుంచి ఇక్కడికి మనం 200 మైళ్ళు వచ్చామన్నాడు. ఓరిని అమ్మ కడుపుమాడా, 10 గంటలో 200 మైళ్ళు అంటే అంతేనండి, ఇది సూపర్ ఫాస్ట్ అండి, సరఛార్జీ లేకుండా ఉండే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి, అదే నా వేగం, అందుకే మనం అక్కడికి వెళ్ళగలుగుతున్నాం అన్నాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. దారిలో ఒక చోట చెట్టు కనపడింది. ఈ చెట్టు మీద ఇన్ని ఆకులు ఉన్నాయన్నట్టు ఆయన ఋతుపర్ణుడు ఈ బాహుకుడితో. ఈయన తెల్లబోయాడు. అదేమిటంటే ఇది అక్షహృదయము అంటారు. నీది అశ్వహృదయం, నాది అక్షహృదయం. ఆకాశంలో నక్షత్రాలు, చెట్టు మీద ఉన్న ఆకులు, చెట్ల మీద చేరిన పక్షులు, ఇవన్నీ లెక్క పెట్టగలనన్నాడు. అయితే మీ విద్య నాకు, నా విద్య మీకు నేర్పుకుందామండి. ఇద్దరికి రెండు విద్యలు వస్తాయి కదా అన్నట్టు రాజుగారు. ఆ ఇద్దరు ఆ విధంగా ఒకళ్ళ విద్యలు ఒకళ్ళకి నేర్పుకున్నారు. ఆ తర్వాత మొత్తం మీద శుక్రవారం నాడు రాత్రి కల్లా వెళ్ళిపోయారు. ఆశ్చర్యం, ఇలాగ తీసుకురాగలిగేవాడు నలుడు కాబట్టి ఆవిడ కావాలని పంపింది తన మొగుడిని చూడడానికి, వాడు అవునో కదో చూద్దామని. బాహుకుడు అనేవాడు మహావేగంగా 24 గంటల్లో విదర్భకి రథం తోలుకొచ్చాడు అనగానే దమయంతికి ఆ తోలుకొచ్చిన వాడు ఖచ్చితంగా నలుడేమో అని అనుమానం వచ్చింది. అందుకని ఆ వంటాయన్ని మనకు కూడా భోజనం వండి వడ్డించమని చెలికత్తెల ద్వారా గౌరవ పెట్టింది. ఆయన వండాడు, పదార్థాలు కూడా మొగుడు వండినట్టు ఉంది. అప్పుడప్పుడు ఈవిడు బయట ఉన్నప్పుడు ఆయన వండి పెట్టేవాడు అండి అని చెప్పాను. ఆ రోజుల్లో గ్యాస్ లేనప్పుడు కూడా మొగుళ్ళు కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, భార్య బయట ఉన్నప్పుడు వంట చేసి పెడుతుంటారు. దిక్కుమాల నాడాడు కొంతమంది బయట ఉన్నప్పుడు కూడా వాళ్ళే వండి పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది మొగుళ్ళకి వంట రాని వాళ్ళు ఏ లాడ్జీలోంచో హోటల్లోంచో క్యారేజీలు తెచ్చుకుంటారు. వాడు ఎవడ అదృష్టం వాడిది అని చెప్పి మంచి చక్కగా బయట ఉన్న రోజుల్లో కమ్మగా వండి పెట్టే మొగుడు దొరికితే ఆహా పెళ్ళాం, అదృష్టమే అదృష్టం అయ్యా. అందుకని ఈవిడికి పాతకాలపు రుచులు తెలుసు. అందుకని ఈ వంట కూడా మాయందే. రూపమే కర్మగాలి నల్లగా ఉంది అలాగా అనుకుని ఏం చేసిందిట, ఈ పిల్లలు ఇద్దరిని పంపింది. మూడోసారి పరీక్షించినారు రాత్రి వేళ ఆ పిల్లలు వెళ్ళేసరికి కలిప్రభావం దమయంతి, నువ్వు కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నావా? కలియుగంలో అంటే మొగుడు తవగానే మర్నాడే పెళ్లి చేసుకుంటారని విన్నాం అనుకుంటున్నాడు. అనుకుంటూ ఉంటే ఈ దమయంతి దమయంతి అంటున్న సమయానికి ఈ పిల్లలు తీసుకుని చెలికెత్తి అక్కడికి వచ్చి ఈయన దమయంతి అంటున్నాడా ఏమో అనుకుంది. ఇంతలో ఈ పిల్లలు దగ్గరికి రాగానే దగ్గరికి తీసుకుని ప్రేమగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన. ఏమయ్యా వంట అయినా ఇదేం విచిత్రం, మా రాణిగారు కూతుడిని కొడుకుని కౌగిలించుకుని కన్నీళ్లు పెడుతున్నావు అంటే ఆహాహా అని వెంటనే వదిలిపెట్టి, మరేం లేదు నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉండేవారు, కిడ్స్ 2 కిడ్స్ 1 లేడీ అండ్ 1 జెంట్, వాళ్ళు ఇలాగే ఉంటారు ఇంత వయసు వాళ్ళు, నా పిల్లలు గుర్తుకొచ్చారు నాకు అన్నట్టు అనగానే ఇంతలో దమయంతి అక్కడికి వచ్చి రహస్యంగా పక్కన నుంచి, బాహుక పరుల పిల్లలను చూసి నువ్వింత బాధపడుతున్నావే, నాకు ఉన్నాడు ఒక మొగుడు, కట్టుకున్న పెళ్ళాన్ని చీర చింపి పట్టుకుపోయి పిల్లల్ని వదిలేసి వెనక ముందు చూడకుండా ఏం బతుకుతున్నాడు, అలాంటి కటికుడైనటువంటి హృదయం కలిగిన, కటిక హృదయం కలిగిన తండ్రిని నువ్వు ఎక్కడ చూసావా? నీ మొగుడు కటిక హృదయుడు అవునో కాదో కానీ దమయంతి మొగుడు అలా వెళ్ళగానే రెండో పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గు లేదా అని అడిగింది. కమిట్ అయిపోయాడు. ఆ వెంటనే వచ్చేసింది ఆవిడ, నువ్వు నిజం చెప్పు, నువ్వు నా మొగుడు అందులో సందేహం లేదు అంటే పౌరుషం పొడుచుకొచ్చిందంటే, అనగానే నీ మొగుడు అవునో కాదో, అసలు నువ్వు రెండో పెళ్లికి ఎలా ఒప్పుకున్నావంటే, అయ్యా ఇది రెండో పెళ్లి కాదు, రెండో కిళ్ళి కాదు, మళ్ళీ పెళ్లి కిళ్ళిని, నా మొగుడు అయిన నువ్వు ఇక్కడికి బయటపడడం కోసం, నీ ఫ్లాష్ బ్యాక్ కెలకడం కోసం నేను ఇంత కష్టపడ్డాను బాబోయ్యండి అసలు విషయం చెప్పింది. దమయంతి పరమపతి వ్రత దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్ అని ఆకాశవాణి పలికింది. వెంటనే ఈయన ఆశ్చర్యపోయి, దమయంతి నేనే నీ మొగుడు అన్నాడు. స్వామి మరి ఈ రూపం ఏమిటంటే, వెంటనే కర్కోటక అని తలుచుకోగానే కర్కోటకుడు వచ్చి ఒక చిన్న వస్త్రం ఇచ్చాట. ఆ వస్త్రం ఇలా పై కప్పేట కప్పి కప్పగానే ఆ రూపం పోయింది. ఆ రూపం పోయి అసలు రూపం వచ్చింది. ఆయన శరీరం నుంచి నల్లని శరీరంతో ఒక భయంకర పురుషుడు బయటకు వచ్చాడు.